ప్రేమ స్వరూపులారా. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనుకుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా అందించిన బ్రదర్ చందు విజయ్కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్.
యుగ ధర్మ పద్ధతుల్ విగళితమయ్యుంట యుగ ధర్మ పద్ధతుల్ విగళితమయ్యుంట నయమార్గమున ద్రిప్పి నడుపు కొరకు లోకముకిలలో కల్లోలమై బడియుంట లోకముకిలలో కల్లోలమై బడియుంట సన్మార్గవర్తన సలుపు కొరకు లోకముల్ ఇలలో కల్లోలమై బడియుంట సన్మార్గవర్తన సలుపు కొరకు దుర్మార్గవర్తను తృంగి తినతనుంట సాధు సంరక్షణ సల్పు కొరకు దుర్మార్గవర్తను తృంగి తినతనుంట సాధు సంరక్షణ సల్పు కొరకు కాల సందిగ్ధ సంక్రమవర్తను కాల సందిగ్ధ విగ్రహ సూక్తులయ్యుంట కాల సందిగ్ధ విగ్రహ సూక్తులయ్యుంట భాషార్థ గుప్తము పలుకు కొరకు క్ష్మాభరము బాప భూదేవి మనుపు కొరకు త్రేతయొసగిన కోర్కెలు తీర్చు కొరకు త్రేతయొసగిన కోర్కెలు తీర్చు కొరకు అవతరించెను అచ్యుతుడవని యందు అవతరించెను అచ్యుతుడవనియందు. వాసుదేవాస్త శ్రీ సాయి వసుధ శౌరి, వాసుదేవాఖ్య శ్రీ సాయి వసుధ శౌరి, వసుధ శౌరి, వసుధ శౌరి.
1979 సంవత్సరంలో నవంబర్ 23వ తేదీన భగవాన్ బాబావారి 54వ పుట్టు పండుగ సందర్భంగా అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని ఈ పద్యకుసుమంతో స్వామి ప్రారంభించారు. సత్యసాయి పరమాత్ముని మనం సనాతనుడని, నిత్య నూతనుడని వర్ణిస్తుంటాం. అదేవిధంగా స్వామి మాటలు కూడా, అవి మనకు సనాతనమైన పరమ పవిత్రమైన సందేశాన్ని అందిస్తూ, ప్రస్తుతం వింటున్నప్పుడు మనకు కావలసిన జ్ఞానబోధ చేస్తూ, భవిష్యత్తుకు కావలసిన మార్గనిర్దేశకం చేస్తుంటాయి. ఏ యుగంలోనూ ఎవ్వరికీ దక్కని అదృష్టం ఈ కలియుగంలో మనకు దొరకటం ఏంటంటే, అవతార సమయంలో వారి దర్శన స్పర్శన సంభాషణలు పొందటమే కాకుండా, అవతార కాలం తరువాత కూడా స్వామి మాటలు వినటం, స్వామి దృశ్యాలు చూడటం, తద్వారా ఆ మధుర క్షణాలలో జీవించటం. కనుక అటువంటి ఆనందాన్ని అనుభవించాలంటే స్వామి చెప్పిన మాటలను నిత్యం వింటూ, అందులోని అంతరార్థాన్ని గ్రహిస్తూ ఆచరించటమే చక్కని రాజమార్గం. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశఝరి కార్యక్రమంలో 40 సంవత్సరాల క్రితం భగవాన్ బాబావారు అందించిన దివ్యోపన్యాసాన్ని స్మరించుకుంటూ, స్వామి విద్యార్థి శ్రోతలందరికీ సుపరిచితులు అయిన శ్రీ కోట శివకుమార్ గారు అందిస్తున్న ప్రసంగాన్ని విందాం.
నౌకములు ఇలలో కల్లోలమై పడియుండువేళ అన్నారు స్వామి. నౌకములు అంటే మనకు అనిపిస్తుంది ఈ భూలోకము, మిగతా లోకాలు, ఇట్లా చతుర్దశ భువనాల్లోనూ ఏవైతే ఉన్నాయో అటువంటి లోకాలు అన్న ఒక భావం మొట్టమొదట వస్తుంది. అయితే ఇవి కల్లోల పడడము అంటే ఒక లయము జరిగినప్పుడు, ప్రళయము వచ్చినప్పుడు మాత్రము ఇవి కల్లోల పడ్డం లాంటివి మనం వింటాం. కాని మనకి తెలిసి ఇవన్నీ ఏ విధంగా భగవంతుడు సృష్టించాడో, ఈ భూలోక, ఈ భూగోళము, మిగతా గోళాలు ఇటువంటివన్నీ ఆ విధంగానే అవి ప్రవర్తిస్తున్నాయి. ఒక్క నిమిషం కూడా, ఒక సెకండ్ కూడా, అర సెకండ్ కూడా అవి తప్పకుండా ప్రవర్తిస్తున్నాయని స్వామి చెప్తారు. అందువల్ల మనం ఈరోజు సురక్షితంగా జీవించగలుగుతున్నాము. ఈ జనాభా ఇంతమంది ప్రపంచం మీద ఉండగలుగుతున్నారు. అంతేకాకుండా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇటువంటివన్నీ కూడా ఎందుకు ఉండగలుగుతున్నాయి అంటే, సృష్టి ఏ విధంగా ఉండాలో, నడవాలో ఆ విధంగా అది ప్రవర్తిస్తోంది. అందుకని అక్కడ కల్లోలం లేదు. మరి ప్రతి లోకము కల్లోలమై అన్న స్వామి అన్నదానికి మనం ఇక్కడ ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే అండి, ప్రతి మానవుని మనస్సు ఒక లోకము. ఎందుకు అంటే మానవుడు చూసే దృక్పథం అదే ఒక లోకంగా ఉంటుందన్నమాట. అంటే ఇదే ప్రపంచంలో, ఇదే లోకంలో ఎంతమంది మానవులు ఉన్నారో ప్రతి ఒక్కరిది ఒక లోకము అనుకోవాలి. ఇదే దృష్టి. అందుకనే స్వామి ఈ బాహ్యంగా ఉన్న సృష్టి అన్నది మార్చవలసిన అవసరం ఎవరికి లేదు, ఎందుకంటే దానికి లోపం లేదు. అయితే ప్రతి మానవుడు చూసే దృక్పథాన్ని వారు వారు మార్చుకోవాలి, అంటే వారి లోకాన్ని వారు మార్చుకోవాలి. ఇదే దృష్టి లోపము, సృష్టి లోపము అన్న మాటతో స్వామి చెప్పారు. కాబట్టి నిత్య జీవితంలో మనకి కన్ఫ్యూజన్ ఎందుకు వస్తోంది అంటే, స్వామి చెప్తున్న పద్యంలో మనకు అర్థమవుతున్నది ఏంటంటే, ఎవరికి వారు వారిపైన సాధన చేసుకుని వారి మనస్సుల్ని వారు సరిదిద్దుకున్నప్పుడు వారి లోకాలు సరిదిద్దబడినట్టే. ఇదే ఎన్నో విధాల స్వామి మనకి చెప్తూ వచ్చారు కదండి. అంటే ఒక పిల్లవాడిని వాడు అల్లరి చేస్తుంటే వాడిని బిజీగా పెట్టడానికి వాళ్ళ నాన్నగారు ఒక మ్యాప్ తీసుకుని, వరల్డ్ మ్యాప్ తీసుకుని దాన్ని ముక్కలు ముక్కలుగా చించి దాన్ని మళ్లీ తిరిగి అతకబెట్టమని చెప్తే అతనికి ఒక 5 నిమిషాల్లో కంప్లీట్ చేశాట. మరి ఎలా చేయగలిగాడు ఈ మొత్తము వరల్డ్ మ్యాప్? పెద్ద పెద్దవాళ్లు, పెద్దవాళ్లే చేయలేకపోతారు, అవి ఎక్కడెక్కడ ఏమున్నాయో చెప్పలేరు, మంచి చిన్న ముక్కలు అంటే ఆ సీక్రెట్ చెప్పాట అతను. నానా చూడు, దీన్ని తిప్పి చూస్తే ఇక్కడ ఒక మనిషి బొమ్మ ఉంది, మనిషి బొమ్మని ఎట్లా సరిచేయాలో నాకు తెలుసు కాబట్టి ప్రపంచం అది సరైపోయింది, ఆటోమేటిక్ గా అటువైపు ఉన్నది అని చెప్పే దాంట్లో ఎంతో సుదీర్ఘమైన ఆలోచన మనం చేయొచ్చు. ప్రతి మనిషి తన్ను తాను సరిచేసుకున్నప్పుడు వారి లోకం సరవుతుంది. వారి లోకం సరైనప్పుడు ఈ సృష్టిలో ఏ లోపం లేనట్టు కనబడుతుంది అన్న మొట్టమొదటి శ్లోకంలోని స్వామి మనకి అందిస్తున్న అంతరార్థం.
ప్రేమస్వరూపులారా, ప్రతి మానవుని హృదయం నందు తీవ్రమైన ఒక్క అపేక్ష కలిగి ఉంటున్నది. అది ఏమనగా, అచంచలమైన స్థిరమైన ఆనంద అభీప్సము. ఇట్టి ఆనంద నిమిత్తమై ప్రపంచమున్న ప్రతి మానవుడు కూడాను రాత్రింపగలు విధి విరామము లేకుండా కృషి సల్పుతున్నాడు, ఆనందమును అందుకోలేకపోతున్నాడు. కారణమేమి? దేహేంద్రియములే తానని భావించి తాను ఆశించినటువంటి ఆనందము దేహేంద్రియములందు అనుభవించుకునే నిమిత్తమై ప్రయత్నములు సల్పటం చేత ఇట్టి ఆనందమునకు అతి దూరమవుతున్నాడు మానవుడు. ఆనందమే తాను అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు మానవుడు. దీనిని ఉపనిషత్తులు చక్కని ఉపమానము చేత ఈ సందేహమును నివారణ గావిస్తూ వచ్చింది. పిష్టాది కూడా సంపర్క అన్నది. పిష్ట అనగా పిండి, గుడ అనగా బెల్లము. ఏ బియ్యపు పిండి అయినా, ఏ గోధుపు పిండి అయినా, ఏ బేడల పిండి అయినా స్వతసిద్ధంగా తీయగా ఉండవు. ఈ పిండి యందు బెల్లము చేరినప్పుడే ఈ పిండినంతయి కూడాను అతి మాధుర్యము చెదా మారుస్తున్నది. ఈ బెల్లము పిండిలో చేరి పిండి సర్వత్రా కూడాను తన యొక్క మాధుర్యాన్ని అందిస్తూ ఉన్నది. ఏతావాత దీని యొక్క ఆదర్శమేమనగా, ప్రపంచము పిండి వంటిది. ఈ పిండి యందు ఎక్కడ మనము ఆకర్షణ చూచినప్పటికీ, ఎక్కడ మనము గానత్వం విన్నప్పటికీ, మనం ఎక్కడ దీని మాధుర్యాన్ని చూచినప్పటికీ, దీని యొక్క దివ్యత్వాన్ని మనం అనుభవించినప్పటికీ, ఇది కేవలము దైవం యొక్క సంపదయే కాని ప్రకృతి యొక్క సంపద కాదు. దీనిని పురస్కరించుకునియే ఉపనిషత్తులు అనేక విధములైనటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాయి. భగవంతునకు అప్రమేయుడు అని ఒక పేరు. అప్రమేయుడనగా ఎట్టి ప్రమాణముల చేత కూడాను అతనిని నిరూపించటకు వీలు కానటువంటి వాడు అని దీని అర్థం. ఇది కేవలము వేదముల చేతనే దీనిని అర్థము గావించుకున్నటకు వీలవునేటువంటిది కనుకనే దీనివల్ల ఇతనికి వేదవిధుడు అని కూడాను మరొక పేరు. ప్రమాణములు మూడు విధములైనటువంటి ప్రమాణములు కలవు. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము. ప్రత్యక్ష ప్రమాణమనగా నేటి దినము సాయంత్రము పాలుగానున్నటువంటి వాటికి తోడుబెట్టగా రేపటి తెల్లవారినకు అది పెరుగుగా మారుతున్నది. నేటి రాత్రి పాలుగానున్నటువంటి వాటిని కొన్ని సంస్కరింపచేయటం చేత అది రేపటి దినము పెరుగుగా మారటం అనేటువంటిది, ఈ పాలు పెరుగుగా మారటం అనేటువంటిది ప్రత్యక్ష ప్రమాణం. దూరమునందున్నటువంటి పర్వతం పైన పొగను చూచి దాని ఆధారము చేత నిప్పు ఉన్నది అని సందేహించటం, ఇది అనుమాన ప్రమాణం. ఇంకా శబ్ద ప్రమాణం. ఈ శబ్ద ప్రమాణం అనగా ప్రశాంతి నిలయమును చూచినటువంటి వ్యక్తి ప్రశాంతి నిలయమును చూడనటువంటి వ్యక్తి దగ్గరికి పోయి ప్రశాంతి నిలయం యొక్క వర్ణనంతా కూడాను చేస్తం చేత ఆ చూడనటువంటి వ్యక్తి కూడాను ప్రశాంతి నిలయం యొక్క పరిస్థితిని గుర్తించుతాడు. ఈ యొక్క శబ్ద ప్రమాణం అనేటువంటిది అనుభవించి ఆనందించి అందించేటువంటి యొక్క పలుకుల యొక్క స్వరూపము. ఇన్ని వేల మంది యందు ఏదో ఒక వ్యక్తి అమెరికా నుండి వచ్చాడు. అతను ఎవరు? సత్యసాయి వరల్డ్ కౌన్సిల్ ఒక మెంబర్. ఈ అమెరికన్ కౌన్సిల్ దీంట్లో ఉన్నటువంటి యొక్క సత్యసాయి మెంబర్ అయినటువంటి డిగ్ బాక్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. కానీ ఈ డిగ్ బాక్ ను ఎవరు కూడా చూడనటువంటి వారు ఉంటున్నారు. ఇక్కడ చూచిన వారు లేరు. కానీ అతని యొక్క గుర్తులన్నీ కూడాను విపులంగా చెప్పటం చేత గుర్తించడం కూడాను చాలా కష్టం. అయితే శబ్ద స్వరూపమైనటువంటి యొక్క టిక్ బాక్ అని నేను ఈ వేదిక నుంచి పిలిచేటప్పటికి ఎక్కడ ఉండినా కూడాను ఆ టిక్ బాక్ లేచి నిల్చుకుంటారు. అదే విధముగానే భగవంతుడుకు శబ్ద ప్రమాణము మిగిలినటువంటి వర్ణుల చేత అంత సులభంగా చిక్కేటువంటి వాడు కాదు. ఈ శబ్ద ప్రమాణం అనేటువంటి దానికి కూడాను రెండు లక్షణములు ఉంటున్నారు. ఈ రెండు లక్షణమే కూడాను తటస్థ లక్షణము, స్వరూప లక్షణం. తటస్థ లక్షణం అనగా తాత్కాలికమైనటువంటి గుర్తును నిరూపించి శాశ్వతమైనటువంటి స్వరూపాన్ని చెప్పటం.
పిండితో పాటు బెల్లము అని స్వామి అండంలో ఒక చక్కని నిదర్శనము ఉపమానమండి ఇది. ప్రపంచము అంటే పిండి, దివ్యత్వము అనేది బెల్లము అని స్వామి చెప్పారు. దివ్యత్వము బెల్లము అంటే మధురము, మాధుర్యము. ప్రపంచము పిండి, పిండి తనంతట తాన ఎక్కడా కూడా ఆ మాధుర్యం దానికి లేదు అని చెప్తారు. అయితే బెల్లం అది ఒకటి తిన్నా మాధుర్యం ఉంటుంది, అందులో మధురంగానే ఉంటుంది. కాకపోతే ఆ పిండిలో కలిపి పెట్టినప్పుడు అదొక అనుభూతి, అదొక తిండి పదార్థంలాగా మనం గమనిస్తాం. అదే బెల్లం అన్నిట్లోకి వెళ్తూ ఉంటుంది, అన్ని తీపి పదార్థాల్లోకి వెళ్తుంది. కానీ ఒక్కొక్క పిండిలో ఒక్కొక్క విధంగా అది పెట్టినప్పుడు ఒక్కొక్క తిండి పదార్థంలాగా దానికి ఒక పేరు పెట్టుకుని మనము భుజిస్తూ ఉంటాము. పూర్ణం బూరలు అంటాము, లేకపోతే ఇంకోటి ఇంకోటి వాటికి పేర్లు పెట్టి ఈ విధంగా మనం వ్యవహరిస్తూ ఉంటాము. ఇప్పుడు ఇక్కడ స్వామి చెప్పేది ఈ ఉపమానం ద్వారా ఏమిటి మనకి ముఖ్యంగా అంటే, ఈ ప్రపంచము అనే పిండిలో అంటే మనకు కనబడుతున్న దృశ్య భరితమైన ప్రపంచము, నామ సహితమైన ప్రపంచము, కనబడే వాటన్నిటికీ నామాలు రూపాలు అన్నిట్లోనూ కూడా దానిలోంచి మనకి మధురము మధురత అనేది ఏది ఆస్వాదిస్తున్నామో ఈ రోజు ఇది బాగుంది బాగుంది అనుకుని అదంతా కూడా భగవత్ రూపము అని చెప్తున్నారు. ఇది ఇక్కడ స్వామి ముఖ్యంగా మనకు అందిస్తున్న సందేశం ఇది. అంటే ఇందులో అది లేకపోతే, ఆ భగవత్ రూపము లేకపోతే, భగవత్ అంశ లేకపోతే ఇక్కడ మధురంగా ఉండేది ఏమీ లేదు అన్నమాట కూడా చాలా సున్నితంగా మనకు స్వామి చెప్తున్నారు. భగవంతుడు అప్రమేయుడు అంటే ఏ ప్రమాణాలతోనో ఆయన నిరూపించలేము ఇటువంటి తత్వము అని స్వామి చెప్పినప్పుడు మూడు విధములైన ప్రమాణాలున్నాయని, ప్రత్యక్ష అనుమాన శబ్ద ప్రమాణాలున్నాయని స్వామి చెప్పారు కదండి. దానికి ఉపమానాలు కూడా చక్కగా చెప్పారు. ప్రత్యక్షము అంటే పాలు పెరుగుట, అనుమానము అంటే దూరంగా ఉండడం, ఒక కొండ లాంటిది అక్కడి నుంచి పొగ వస్తూ ఉంటే దాన్ని చూసి అనుమానించడం. శబ్ద ప్రమాణము అంటే నామముతో ఆధారపరచుకోవడం. తిరిగి చక్కని ఒకటే ఉదాహరణతో ఈ మూడు ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ప్రతి సాయి భక్తుడు స్వామి దగ్గరికి వచ్చినప్పుడు నుంచి వారి విశ్వాసం పెరిగి ఎలా గొప్ప భక్తులవుతారు అనే విషయాన్ని మనం ఊహించుకుందామండి. మొట్టమొదట మూడోదైన శబ్ద ప్రమాణంతో మనం మొదలు పెడదాం. సాయి గురించి సాయి భాగవతంలాగా విని, ఎవరో చెప్పడం ద్వారా గాని, ఒక పుస్తకం చదవడం ద్వారా గాని, లేక ఏ స్టడీ సర్కిల్లోనో కూర్చుని ఎవరు ఎక్స్పీరియన్స్ వినడమో, సమర్పణ కార్యక్రమంలో ఎవరో చెప్పడంతో విన్నామో, ఇటువంటి వాటితో ఒక మనిషికి భక్తుడికి మొట్టమొదటి స్వామి మీద విశ్వాసం కలగడం కాని, లేక ఆ ఉన్న విశ్వాసం గట్టిపడడం కాని జరుగుతూ ఉంటుంది. ఇది శబ్ద ప్రమాణం. ఇది నామము దానికి ఉన్న అలంకారాలతోనూ అది విని విశ్వాసం దృఢపరచుకోవడం అవుతోంది. అంతవరకు వారికి అనుభవం ఉండుండకపోవచ్చు. దాని నుంచి మనము ఒక్క అడుగు ముందరకేస్తే అనుమాన ప్రమాణం అవుతుంది. క్రమంగా క్రమంగా మన జీవితంలో జరుగుతున్న ప్రతి అనుభవము, ప్రతి అనుభూతి వెనకాల, లేక ఎప్పుడన్నా నేను కొన్ని కష్టాల్లో ఉండడము, లేకపోతే కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో స్వామికి నేను ప్రార్థన చేసినప్పుడు స్వామి నా మొరాలకిచ్చి ఇది సాల్వ్ చేశారా, ఇక్కడ ఒక సమాధానం నాకు ఇచ్చారా, ఇక్కడ ఒక విధానం నాకు చూపెట్టారా అన్న ఒక అనుమానం కనబడుతుంది. అంటే అది స్వామి క్లియర్ గా స్వామి చేశారు ఇది అని నాకు అర్థం కాకపోయినా స్వామి చెయ్యకుండా అది జరిగి ఉండకపోవచ్చు. వీటికి ఏ కష్ట పరిస్థితుల్లో క్లిష్ట పరిస్థితుల్లోనే రావాలనేమీ లేదండి. మనం గమనిస్తే ఒక పువ్వు పూసింది, నిన్న రాత్రి మొగ్గగా ఉంది, పొద్దున్న లేచి చూసేసరికి చక్కని పువ్వు పూసింది. ఇది భగవంతుడి సృష్టి కాదా? ఇది ఏ విధంగా వచ్చింది? ఆ సృష్టి వెనకాల ఏదో తత్వము, ఏదో శక్తి లేకపోతే ఇది ఎట్లా విచ్చుకుని ఇంత చక్కగా ఇంత బ్యూటిఫుల్ గా వచ్చింది? నేను ఆ వేళ్లతో ఈ పెటల్స్ ని విప్పినే ఇట్లా చేయగలనా? ఎప్పటికీ చేయలేను. ఇది ఆ విచ్చుకోవడం ఎలా విచ్చుకుంటోంది? అది సంపూర్ణంగా ఎలా విచ్చుకుంటోంది? చిన్నగా ఉన్నప్పుడు మొగ్గ ఈ విధంగా ముడుచుకుపోయింది, తర్వాత మెల్లిమెల్లిగా అది విచ్చుకుని అంత ఫ్రెష్ గా, ఎవరు కూడా తన వేలు పెట్టి బలవంతంగా విప్పినట్టు కాకుండా అంత ఫ్రెష్ గా, ఏది పాడవకుండా, అంత మనిషి ముట్టుకునేంత వరకు పువ్వు అంత బాగుంటుందండి. మనం ముట్టుకున్న తర్వాత మాత్రమే ఆ పువ్వును కొంచెం పాడు చేస్తాం. కాబట్టి అటువంటి చమత్కారము ఈ సృష్టిలో ప్రతి దాంట్లోనూ ఉంది. ఒకటి మాత్రం మనం అర్థం చెప్పుకున్నాం అంతే. అటువంటి ఒక చిన్న పిల్లవాడు శిశువు పుట్టినప్పుడు ఆ శిశువు ఎంత స్వచ్ఛంగా ఫ్రెష్ గా ఉంటాడు. ఇది కూడా మళ్లీ ఒక తత్వం, భగవతత్వం అని చూపెడుతుంది. అలా జరుగుతున్న ఈ సృష్టిలో ఉన్న అనంతమైన ఉదాహరణలను తీసుకుని మనం అనుమానము అన్న ప్రమాణంతో భగవంతుణ్ణి మనం గుర్తించవచ్చు. ఇక ప్రత్యక్షం. ప్రత్యక్షం అంటే ఎదురుకుండా ఉన్నది. స్వామిని ఆయన నామం బట్టి, ఆయన మహిమ విని, తర్వాత ఆయన మన జీవితంలో చూపెడుతున్న ఈ మిరాకిల్స్ ని ఈ వాటిని చూసి ఆ అనుమానంతో ఆయన్ని ఇంకా భక్తిలోకి వచ్చి ప్రత్యక్షంగా ఆయన్ని ఎదుర్కొంటూ చూడడము, లేకపోతే ఈయనే మనలోంచి ఆ గైడెన్స్ ఇస్తూ మన మనసుల్ని మార్చిన విధానం చూడడము, అవి ప్రత్యక్షం. 10 మందికి బయట తెలియకపోవచ్చు ఇదేం జరుగుతోంది అని, కానీ నాకు తెలుస్తూనే ఉంటుంది ఎంత ప్రత్యక్షంగా ఇది ఉంది అని. కాబట్టి ఈ శబ్దము అనుమాన ప్రత్యక్ష ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రమాణాలన్నీ కూడా ప్రతి సాయి సాధకుడికి మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి అని స్వామికుడు మనకు చెప్తున్నారు. అయితే భగవంతుడు అప్రమేయుడు అని మనం అనుకున్నామండి, ఇది మనం చెప్పుకున్న మాటే. కానీ 2 లక్షణాలున్నాయి మన అనుభవానికి, మనము దీన్ని అర్థం చేసుకునే విధానానికి అని స్వామి చెప్తున్నారు. ఒకటి ఏంటంటే తటస్థ లక్షణము, 2వది శాశ్వత లక్షణము అన్నారు కదా. ఇప్పుడు సాయి రూపం మాత్రమే మనము భగవంతుడు అని అనుకుంటే ప్రమాణం వచ్చిన తర్వాత కూడా దానితోనే ఉండిపోతే మనకేమవుతోందండి, ఆ సాయి రూపం కూడా ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు ఉండదు. చూడండి స్వామి ఎంత చక్కని ఉపమానం ఇచ్చారో, ఆ కాకి ఏ ఇంటి పైన కూర్చుందో ఆ ఇల్లే అని ఒకరికి మీరు డైరెక్షన్స్ ఇచ్చారనుకోండి ఒక ఇల్లు చూపెట్టడానికి, ఆ కాకి ఎప్పుడు కూర్చుని ఉంటుందా? ఉండదు కదా, అది ఎగిరిపోతుంది. కాబట్టి దీన్ని స్వామి తటస్థం అన్నారు. అప్పటికప్పుడు అది నిజమే, అప్పటికప్పుడు ఒక మినిట, అప్పటికప్పుడు ఒక గంట, అప్పటికప్పుడు ఒక రోజా, అప్పటికప్పుడు ఎన్నో రోజుల. ఈ విధంగా చూసుకుంటే ఆ భగవంతుడి ఆయన కాల నిర్ణయము, ఆయన కాల ప్రమాణంలో చూసుకుంటే ఆయనకి 80 ఏళ్లు 90 ఏళ్లు 100 సంవత్సరాలు ఒక అవతారం వచ్చినా కూడా ఆ అవతారము ఉన్న ఆ కాల మానం కూడా ఆయనకి తటస్థమే. అలా ఎన్ని అవతారాలు వచ్చి ఎన్నిసార్లు ఆయన మానవులను ఉద్ధరించడానికి వచ్చుంటారు. అంతేకాకుండా ప్రతి మానవుల్లోనూ యుగ ధర్మం పట్టి ఆయన వారిలోంచి మాట్లాడుతూ సద్గురువులాగా వారిని తనతో తీసుకుంటున్నారు కదా. మరి ఇట్లా జరుగుతున్నప్పుడు ఆ రూపనామాల వరకు సంబంధించి అవతారమైనా సరే, రాముడైనా కృష్ణుడైనా సాయి అయినా కూడా, అది ఒకరోజు వచ్చి ఒకరోజు అది షడ్వికారాలు పొంది పెరిగి చివరికి మళ్లీ అది కూడా దేహం కూడా సమసిపోతోంది కాబట్టి ఇది కూడా తటస్థమే అని స్వామి చెప్తున్నారు. అది రాముడు కానివ్వండి, కృష్ణుడు కానివ్వండి, సాయి కానివ్వండి, కానీ ఈ వచ్చిన 100% భగవత్ తత్వానికి, అంటే మాయ లేకుండా వచ్చిన భగవతత్వానికి, అవతార రూపంగా వచ్చిన భగవతత్వానికి కూడా దాని వెనకాల ఉన్న శాశ్వత లక్షణం ఏమిటి అంటే అది సత్యం జ్ఞానం అని అంటాం అని చెప్పారు. ఈ 3 లక్షణాలు వాటికి ఈ 3 ఉన్నది, ఇది మోర్ కరెక్ట్ అని చెప్తున్నారు స్వామి భగవంతుడు తెలుసుకోవడానికి. సరే భగవంతుడు అప్రమేయుడు అని ప్రమాణాలు ఏ విధంగా తెలుసుకోవచ్చు అనుకున్నాము, తర్వాత ఆ భగవంతుణ్ణి తర్వాత మన అర్థం ఎట్లా మారాలి అని కూడా చెప్పుకున్నాము. అయితే ఈ కనబడే ప్రపంచంలో ప్రతి వస్తువుతో నేను ఏ విధంగా ఉండాలి, భగవంతుణ్ణి గమనించాను, భగవంతుడు ఉన్నాడు, దేవుడున్నాడు అన్నదే పంచాక్షరి ఈ రోజులకి అని స్వామి చెప్పారు. ఎంతో చక్కని వేదం అండి అది. అది దేవుడున్నాడు అన్న మాట గనక గాడ్ ఈజ్ దేర్ అని అనుకోవడము, ఇంకా అంతకన్నా ముందు ఒక స్టెప్ ముందరికెళ్తే మనకి ధ్యానము అంటే ఏమిటి అంటే స్వామి అన్నారు, ఐఎమ్ గాడ్, నేనే భగవంతుణ్ణి అని అనుకోవడము. నేనే భగవంతుణ్ణి అనేది అహంకారం కాదండి, నేనే భగవంతుణ్ణి అనేది నాకెంతవరకు వర్తిస్తుందో ప్రతి ఒక్కళ్ళకి అంతే వర్తిస్తుంది, అంటే ప్రతి ఒక్కళ్ళు భగవంతుడే స్వరూపమే. కాబట్టి అటువంటి స్థితి చేరిన తర్వాత ముందరికి వెళ్తున్నప్పుడు ఈ ప్రపంచంలో ఇంత ప్రపంచం ఉంది, దీంతో మనకి జీవితం అంటే పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏదో ఒక లావాదేవీ ఉంటుంది, ఏదో ఒక దీంతో వ్యవహారము ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఈ ప్రపంచాన్ని ఏ విధంగా నేను ప్రపంచంతో ఉండాలి అనే విషయం గురించి స్వామి చెప్తూ, కనబడే ప్రతీది కారణం విచారిస్తే భగవంతుడే కాని కంటికి వివిధంగా కనిపిస్తుంది అన్నమాట మనకి చెప్తున్నారు ఈ మాటల ద్వారా స్వామి. ఇక్కడ చక్కెర ఉపమానం ఇచ్చారు గండి స్వామి, సిల్వర్ అంటే ఆ సిల్వర్ ప్లేట్ని చూపెట్టారు స్వామి. ఆ రోజుల్లో స్వామి మాట్లాడుతున్నప్పుడు ఆ సిల్వర్ ప్లేట్ని తన దగ్గరున్న దాన్ని తీసి చూపెట్టారు. చూపెట్టి స్వామి ఏమన్నారు, ఇగో చూడండి సిల్వర్ ప్లేట్ ఉంది కదా, ఈ సిల్వర్ ప్లేట్ని అది తయారైంది అంటే మీరు 2 విషయాలు అర్థం చేసుకోవచ్చు, దీంట్లో అవగతం అవుతాయి. ఏమిటంటే ఇందులోంచి తయారు చేయడానికి ఒక మెటీరియల్ కాజ్ అంటే ఉపాదాన కారణం ఉండుండాలి, అది కాకుండా దీన్ని తయారు చేసిన వ్యక్తి ఒకడుండుండాలి, అది నిమిత్త కారణం అవుతుంది. అంటే తయారు చేసిన వ్యక్తి తాను మెటీరియల్ కాదు, తాను ఆ పదార్థం కాదు కాబట్టి, పదార్థం ఆయన చేతికి వచ్చినప్పుడు మాత్రమే చేస్తున్నాడు కాబట్టి అది నిమిత్తం అవుతుంది. ఉపాదానం ఏమవుతుంది, అది పదార్థంగా ఉంది. ఈ 2 కూడా కావాల్సి వస్తాయి, ఎందుకంటే పదార్థం ఒకటే ఉండి నిమిత్తం లేకపోతే అది పదార్థం పదార్థం లాగానే ఉండిపోతుంది, అంటే దాంట్లో ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు, అంటే అందులో మార్పు కలగదు. ఇప్పుడు ఆ సిల్వర్ బుద్ధ సిల్వర్ ముగ్గులాగానే ఉంటుంది కానీ సిల్వర్ ప్లేట్ కాలేదు ఎప్పటికీ, నిమిత్తం కావాలి. అలాగే ప్రకృతి ప్రకృతిలాగా ఉండిపోతుంది, కానీ ప్రకృతి ప్రపంచమైంది, పరమాత్మ ప్రపంచమయ్యాడు అంటే పరమాత్మ తనయ తానే ఇక్కడ నిమిత్త కారణమై చేసుండాలి. అంటే ఈ కనబడే ప్రపంచమంతా పరమాత్మే రూపాంతరం చెంది. రూపాంతరం అంటే ఇక్కడ భగవంతుడికి రూపం ఉందని, ఒక రూపం ఉందని, ఆ రూపం నుంచి వేరే రూపం తీసుకున్నారని కాదండి. ఏ విధంగా తాను ఉన్నారో ఆ విధంగా తాను మనం అనుకుంటున్నట్టు కనబడకుండా ఒక రూపంలాగా కనబడుతోంది. ఈ రూపం దేనివల్ల ఉంది? వివిధంగా మనకి ఉపయోగపడడానికి. మనము ఇక్కడి నుంచి ఒక పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి మనం ప్రయాణం చేయాలి అంటే ఒక స్కూటరో ఒక మోటార్ బైకో ఒక ఆటో కోసమో చూస్తాం కదండి. అంతేగాని మనం ఒక పువ్వు కోసం చూడం కదా. అక్కడ పువ్వు రూపం వేరు, ఇక్కడ మోటార్ సైకిల్ రూపం వేరు. ఈ మోటార్ సైకిల్ రూపాంతరం చెంది దాన్ని అంటే మొదటి మెటీరియల్ గా ఉండి భగవంతుడి సృష్టిలోంచి వచ్చిన ఒక మెటీరియల్ ని తీసుకుని దాన్ని మళ్లీ రూపాంతరం చేసి మానవులు చేశారనుకుంటున్నాం మనం. అది చేసేది అది ఒక మోటార్ బైక్ లాగా మన దగ్గరకు వస్తోంది. ఆ మోటార్ సైకిల్ ఈ రోజు ఒక పనికి, ఈ పనికి ఇది ఉపయోగపడుతుంది అని దీని ఉపయోగం నాకు తెలుసు. అలాగే పువ్వు పూజ చేయడానికి ఉపయోగపడుతుంది అనే ఉపయోగం నాకు తెలుసు. అలాగే ఈ ప్రపంచంలో ఉన్న కోట్లాది 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 విషయాలు ఏదైతే ఉన్నాయో, విషయ సంబంధమైనవి, వాటిలన్నిటికీ ఒక నిర్దిష్టమైన ఉపయోగం ఉంది. అందుకని ఉపయోగాని కోసం తయారు చేయబడిన విధానమే తప్ప ఇది రోజు నడితే అంటే ఇది లైఫ్ ఈజ్ ఎ జర్నీ, లైఫ్ ఈజ్ ఎ గేమ్ ప్లేట్ అని స్వామి అన్నారు. కాబట్టి ఈ ఆటలో, జీవితం అనే ఆటలో పనికొచ్చే విధానంగా ఇన్ని విషయాలున్నాయి. ఇన్ని విషయాలు ఉన్నా కూడా దాని వెనకాల దాగి ఉన్న సత్య జ్ఞాన అనంతం బ్రహ్మ ఒకటి అని ఇంత ముందు పాయింట్లని మనకు చెప్పారు. కాబట్టి అస్థి బాతి ప్రియము రూపనామాలు అని స్వామి మనకి చెప్పినప్పుడు క్లుప్తంగా మనం చెప్పుకోవాలంటే అండి, అస్థి అనేది ఉన్నది. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు ఒక మోటార్ సైకిల్ అయినా కూడా ఒక పువ్వు అయినా కూడా ఫస్ట్ మొట్టమొదటి ఉన్నది అని మాత్రం అందరూ ఎవరైనా చెప్పగలరు. చిన్నపిల్లవాడు కూడా చెప్తాడు ఉన్నది అని. కానీ ఎందువల్ల నాకు తెలుస్తోంది ఉన్నది అని? అది భాతి అంటే దాంట్లో ఉన్నది అన్నది ఏదో ఒకటి, దాని నుంచి ఒక నాలెడ్జ్ నాకు వస్తోంది. ఎక్కడో దేవునికో తెలుస్తోంది, నేను అన్న దాంట్లో తత్వంలో ఒక దానికి తెలుస్తోంది అది ఉన్నది అని. కాబట్టి ఆ భాతి అంటే ఆ తెలియబడము, ఆ నాలెడ్జ్, అది దాన్నే వెలగడము. భాతి అంటే దాన్నే ఒక విధమైన కాంతితో వెలగడము లాగా చెప్పారు. ఎందుకంటే అవేర్నెస్సే కాంతి అండి, అవేర్నెస్సే తెలుసుకోవడమే విద్య. అయితే ఇంతవరకు ఈ ప్రపంచంలో విషయాలకు సంబంధించినంత వరకు ఉంది, ఉంది అది ఎగ్జిస్టెన్స్ నాలెడ్జ్, దాన్ని తెలుస్తోంది భాతి అని. అయితే ప్రియము అని స్వామి చెప్పారు తర్వాత. ప్రియము అన్న దాంట్లో ప్రియము అప్రియము అని రెండూ కలిసి వస్తాయి మనకి. అంటే ఉంది దాంట్లో నాకు నచ్చే విధానం, ఎవరికో నచ్చుతుంది ఇది, అందువల్లే వారు ఆ వివిధమైనది ఉపయోగిస్తారు. అందుకని ఆ నచ్చే తత్వం దాంట్లో ఉంటుంది. అయితే ఒక మనిషి ఒక లోకము ఒక మనస్సుకి సంబంధించినంత వరకు ఏమిటి అంటే అదే లోకంలో అదే మనిషిలో ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చకపోవచ్చు. కాబట్టి ప్రియం వల్ల ఇష్ట అయిష్టాలు వస్తున్నాయి మనిషిలో, ఇష్ట అయిష్టాలు మనం వస్తున్నాయి. ఈ ఇష్ట అయిష్టాలు వచ్చిన తర్వాత రూపము, ఏది ఇష్టము ఏది అనిష్టం. కాబట్టి నాకు నచ్చిన రూపాలు ఇవి, వాటి నామాలు ఇవి, నాకు నచ్చనిది అది. నాకు ఒక చాక్లెట్ అంటే ఇష్టము, నాకు ఒక మందు అంటే ఇష్టం లేదా చేదుగా ఉంటుంది. ఇట్లా చిన్నప్పటి నుంచే ఒక నామము ఒక రూపానికి మనము అలవాటు పడిపోతున్నాము, దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి దాంట్లో ప్రియం అప్రియం అనేది పెట్టుకుని ఆ విధంగా దాన్ని చూస్తుంటే అది ఆ విధంగా భాషిస్తోంది మనకి. కాబట్టి ఆ విధంగానే దాని అస్థి అనుకుంటున్నాం మనం. కాబట్టి ఒక చాక్లెట్ తీసుకుంటే ఆ చాక్లెట్ పేరు చాక్లెట్, అది నామము, దాని రూపం తెలుస్తోంది నాకు, అది నా మనస్సులో కూడా మెదులుతూ ఉంటుంది. అది ప్రియము, ఎట్లా రుచిగా ఉంటుంది, ఎలా దాని ఎందుకు నాకు ప్రియము అనేది, నాకు ఒక ప్రియం అనే భావన లోపలుంది. ఆ భావంతో అది మొత్తం కలిపి మొత్తానికి చాక్లెట్ అనే అనుభవము అనే ఎక్స్పీరియన్స్ నా మనస్సులో నా మెదడులో ఒక మెమరీ లాగా భాషిస్తోంది భాతి. అందువల్ల చాక్లెట్ ఉంది అని నాకు గాఢంగా ఒక ప్రగాఢ విశ్వాసం, చాక్లెట్ లాగా ఉంది అని నాకు అనుమానం. సో రూపము నామము మనము అనుభవించడంలోనూ మనం దాన్ని ఆస్వాదించడంలోనూ ఏం తప్పు లేదండి. కానీ దాని ఫండమెంటల్ గా అది అస్థి లెవెల్లో భాతి లెవెల్లో అది భగవత్తత్వమే అని తెలుసుకుని అనుభవిస్తే అదొక విషయము. తెలుసుకోకుండా ఇది చాక్లెటే దీని అస్తిత్వము, ఇది మోటార్ బైకే దీని అస్తిత్వము, ఇది ఈ చొక్కా ఈ ప్యాంట్ ఇదే దీని అస్తిత్వము అని అక్కడ ఆపేస్తూ ఉంటే ఇది అజ్ఞానం అవుతుంది. అది ఇంత ఉపనిషత్తులు చెప్పే విషయము, ఇంత క్లిష్టమైన విషయాన్ని స్వామి ఇంత సింపుల్ గా మనకి ఈ దీంట్లో చెప్పేస్తున్నారు.
ఏకావాత ఆనందం అనేటువంటిది ప్రతి పదార్థమునందు కూడా ఉన్నదే కాని కేవలము ఏదో ఒక ప్రదేశమునందు ఏదో ఒక మార్గమునందు మాత్రమే మనం అనుభవించగలమని ఆశించటము ఇది కేవలం అజ్ఞానం. ఏ మానవుడైన కూడాను తన జీవితంలో ఆశించినటువంటిది రెండు మాత్రమే, మిగిలినటువంటి ఆశలన్నీ కూడాను ఆ రెండింటి యందే ఇమిడి ఉంటున్నవి. ఇవి రెండు ఏమిటి? ఒకటి దుఃఖ నివృత్తి, రెండవది ఆనంద ప్రాప్తి. ఈ దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి, ఈ రెండు కోరికల యందు మాత్రమే సర్వ కోరికలు కూడాను ఇమిడి ఉంటున్నవి. అయితే మానవుడు దుఃఖ నివృత్తిని కోరనటువంటి వాడు ఎవరైనా ఉంటున్నాడా? ఆనంద ప్రాప్తిని ఆశించినటువంటి వాడు ఎవరైనా ఉంటున్నాడా? ప్రపంచం నందు మానవత్వాన్ని ధరించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను దుఃఖ నివృత్తిని, ఆనంద ప్రాప్తిని ఆశిస్తున్నారు. దీనినే ముక్తి అని చెప్తూ వచ్చారు. కనుక ఏతావాత ప్రతి మానవుడు కూడాను ముక్తిని ఆశిస్తున్నాడు. ముక్తి అనగా ఏమో ప్రత్యేకమైనటువంటి యొక్క స్థానయని మార్గమని భావించి మాకు ముక్తి అవసరం లేదని చెప్పని అనేక మంది నాస్తికులు కూడాను వాదించడానికి పూనుకోవచ్చును. ఈ ముక్తి అనేటువంటి యొక్క పదమునకు సరైన అర్థమును, సరైన భావమును గుర్తించుకోలేనటువంటి యొక్క పరమ మూర్ఖుడే నాకు ముక్తి వద్దు అని చెప్పటం. కనుక ముక్తి అన్నటువంటిది పూర్ణ ఆనందం యొక్క స్థాయియే. ఇది కేవలము శాస్త్రమునందు అనేక విధములైనటువంటి యొక్క వాదోపవాదములు అనాది కాలం నుంచి జరుగుతూ వస్తున్నాయి. కర్మ సిద్ధాంతము ప్రధానమా, జ్ఞానము అవసరమా అనేటువంటి యొక్క వాదోపవాదములు నేటికి కూడాను పరిపూర్ణ స్థితిని అందుకోలేకపోతున్నవి. చిత్తస్య శుద్ధయే కర్మ అన్నాడు. కేవలము కర్మ ద్వారా చిత్తశుద్ధి మాత్రమే కలుగుతున్నది కాని ఆనంద ప్రాప్తి అనేటువంటిది మనకు లభించటం లేదు. సర్వం పరవిధం దుఃఖం, సర్వం ఆత్మమయం సుఖం. సర్వం పరమయం అనగా ప్రాపంచ సంబంధమైనటువంటి యొక్క విషయవాసన యందు మనము సర్వంగా భావించుకోవటం, ఇది దుఃఖమునకు హేతు. సర్వం ఆత్మమయము అనేటువంటి యొక్క మార్గమును అవలంబించటం చేత నిరంతరము ఆనందమే మనకు ప్రాప్తిస్తుంది. అనగా ఆధారమైనటువంటి దీనిని మనము అనుసరించటం చేత ఆధేయము యొక్క తత్వము మనకు మరుగుగా ఉండి ఆనందం అనేటువంటిదే మనకు లభ్యమవుతుంది. కనుక మనము ఏ పదార్థమునందైనా కూడాను దైవత్వమైనటువంటి యొక్క అస్థి భాతి ప్రియము ఈ మూడింటి యొక్క లక్ష్యము మనము గుర్తునుగా ఉంచుకొని తద్వారా మనం పదార్థమును అనుభవించుకోవటం చేత నిత్యానంద ప్రాప్తి మనకు లభ్యమవుతుంది. సర్వస్రా ఆనందమునేటువంటి ఉన్నది అనేటువంటి యొక్క సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచం యొక్క సంబంధమైనటువంటి విషయంలో మనం విభాగమును భావించరాదు. కనుక ఈ కర్మ యొక్క విభాగం అనేటువంటిది కేవలం చిత్తశుద్ధి వరకు మాత్రమే ప్రయాణం సలుపుతుంది. ఆత్మజ్ఞానము ఏనాడు లభించునో కర్మ కూడాను మనకు స్తంభించిపోతుంది. ఈనాడు కేవలము బాహ్య ప్రపంచ దృష్టిని మాత్రమే మనం బలపరుచుకుంటూ దానికి ఆధారమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం విస్మరిస్తూ వస్తున్నాం.
ఇక ఆనందము ప్రతి పదార్థంలో ఉంది అన్న విషయం చెప్పడానికి స్వామి రెండు విషయాలు ఇక్కడ చెప్పే ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి. ముక్తి అంటే ఏమిటి అంటే ఎవరు కూడా ముక్తి మేము ముక్తి కోసం సాధన చేయట్లేదు అని చెప్పచ్చు గాని అందరూ ముక్తిని ఆశించేవాళ్లే. ఎందుకంటే దుఃఖ నివృత్తి, సుఖ ప్రాప్తి, ఆనంద ప్రాప్తి అనేది మానవుడి మిషన్ కాబట్టి, ప్రతి మానవుడు వచ్చిన వాళ్ళకి ఇదే ఉద్యమం కాబట్టి దుఃఖ నివృత్తి, ఉన్న దుఃఖాన్ని నివృత్తి చేసుకోవాలని చూస్తాము. అందువల్లే మనం దాన్ని ఎట్లా ఎట్లా నివృత్తి చేసుకోవాలని ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటాము. ఆనంద ప్రాప్తి, దుఃఖ నివృత్తి అయిపోయిన తర్వాత ఆనంద ప్రాప్తి కూడా కలగాలి, అప్పుడే మన నిజస్వరూపం మనకు తెలుస్తుంది. కాబట్టి ఇది ఎందుకు కలగట్లేదు అన్న విషయం గురించి స్వామి కొంత చర్చించారు ఇక్కడ. అది ఏమిటండి అంటే మనం చేసే కర్మ, దైనందిక జీవితంలో చేసే కర్మ ఏ విధంగా ఉంది అంటే మనకి ఉండే దృష్టి ఏ విధంగా ఉందో దాన్ని బట్టి ఉందని చెప్తున్నారు స్వామి. మన దృష్టి ఎలా ఉంది అంటే చెలించేదాన్ని మనం పట్టుకుంటున్నాము. చెలించే ప్రతి పదార్థము, నడుస్తున్న దాన్ని, జరిగిపోతున్న కదిలిపోతున్న దాన్ని మాత్రమే గమనిస్తున్నాం తప్ప కదలంది గమనించట్లేదు అని ఒక మాట అన్నారండి స్వామి. అక్కడ ఉదాహరణ చెప్పారు. మొట్టమొదటి ఉదాహరణ ఏమన్నారంటే కారు గాని బస్సు గాని రోడ్డు మీద వెళుతోంది. ఇక్కడ కదిలే కారుని బస్సుని మనము చూస్తున్నాము. అందరికి చిన్నపిల్లవాడి దగ్గర నుంచి అందరికి తెలిసిందే, అందరూ చెప్తారు ఈ కారు కదిలిపోతోంది, బస్సు కదిలిపోతోంది, ఇంకా వేగంగా కదిలిపోతోంది అని దాని అనుభవం తీసుకునేవాళ్లే. లేక ఒక పాయింట్ ఏ ఇక్కడి నుంచి పాయింట్ బికి వెళ్లాలంటే ఎక్కి కూర్చున్నా కాబట్టి అక్కడికి వెళ్లేంత వరకు ఎప్పుడు దింపుతుందా అని లోపల వేరే వేరే ఆలోచనలతో ఉండిపోతాను. ఇలా నా దైనందిక జీవితం జరుగుతోంది. కానీ ఆ రోడ్డు మీద నడుస్తున్న కారు గాని బస్సు గాని రోడ్డు స్థిరంగా ఉండడం వల్ల కదులుతోంది అన్నది ఏమి నేను తెలుసుకోలేకపోతున్నాను. తెలుసు నాకు, అంటే నా మనస్సుకు అందుతుంది, కానీ అది వ్యావహారికమైన అనుభవంలో నాకు లేదు. అది దాన్ని ఆ విధంగా చూడండి. నేను ఈ కదలని రోడ్డు కదా నిజంగా దీన్ని నిలుపుతున్నది అని మనం. అదేవిధంగా ఒక పువ్వు దండలో ఉన్నది దారమే అనేది అందరికి తెలిసినా కూడా, మనసుకు తోచే విషయమైనా కూడా, మనము పూలను మాత్రమే చూస్తున్నాము, దానికి ఇంకా ఆనందపడుతున్నాము. రెండు మాలలుంటే గనక ఈ పూలకి కన్నా ఆ పూలు చాలా బాగున్నాయని ఆ మాల బాగుందంటాము. ఈ విధంగా మనము వ్యావహారికమైన చూపే మనకు ఉంటోంది తప్ప లోపల ఉన్నది ఒకటే దారము అనేది మనం గమనించట్లేదు అని స్వామి చెప్తున్నారు. ఇది ఒక ఎగ్జాంపుల్. తర్వాత దీన్ని బలపరచడానికి ఇంకో ఉపమానం ఏమన్నారంటే స్వామి, సినిమా, మన సినిమాకి వెళ్ళినప్పుడు అక్కడ స్క్రీన్ ఉంటుంది తెల్లగా. ఆ స్క్రీన్ మొదటి నుంచి ఉంది, అంటే మొదటి నుంచి అంటే మీరు సినిమాకి వెళ్లకముందు ఆ స్క్రీన్ ఉంది, సినిమా చూస్తున్నప్పుడు ఆ స్క్రీన్ ఉంది, మీ సినిమా చూడడం ఆట అయిపోయిన తర్వాత కూడా ఆ స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ లో ఎటువంటి తేడా ఉండట్లేదు ఆ 4-5 గంటలు మీరు తీసుకుంటే. కానీ మధ్యలో మీరు వచ్చి కూర్చోవడము, కొంత సినిమా వచ్చేసరికి అదే స్క్రీన్ ని, ఇక్కడ వింత ఏమిటంటే అదే స్క్రీన్ ని మనం చూస్తున్నాం, దానివైపే కన్నార్పకుండా చూస్తున్నాం మనం, కానీ స్క్రీన్ ని చూడట్లేదు. మనము జరిగే ఆటను చూస్తున్నాం, కానీ ఆ ఆట స్క్రీన్ మీదే ఆధారంగా, ఆధారం స్క్రీన్ అని, ఆ స్క్రీనే లేకపోతే ఆటే కనబడదని మనము మన మనసులకు తెలిసినా కూడా దీన్ని పట్టించుకోము. ఇదండి జరుగుతున్న విషయం. జరుగుతున్న మోసం ఏంటంటే ఎదురుకుండానే ఉన్న ఈ పాంచభౌతికమైన ప్రపంచంలో, ఈ పాంచభౌతిక ప్రపంచమంతా ఒక స్క్రీన్ లాగా ఇదంతా భగవంతుడే నిండి ఉన్నా కూడా దానిలో జరుగుతున్న విషయము, ఈ కదలికల వల్ల, ఈ చెంచలత్వం వల్ల, మనస్సు కూడా చెంచలవడం వల్ల జరుగుతూ కదులుతున్న దాన్ని మాత్రమే చూస్తూ ఇది ఒక సినిమా అనుకుని, ఇది ఒక నిజం అనుకుని, ఇది ఒక డ్రామా లాగా మనం అనుభవిస్తున్నాము. దాంతోపాటు మన ఉద్వేగాలు, మన మనస్సు స్థితి ఇవన్నీ కలుగుతున్నాయి. కానీ దీని వెనకాల ఉన్న స్క్రీన్ తత్వం అంటే భగవతత్వాన్ని మనం పట్టుకోవట్లేదు. ఆట అయిపోయేసరికి అదే భగవతత్వం అందరికీ కనబడుతుంది. ఆట అవ్వాలి మనకి. లైఫ్ ఈజ్ ఎ గేమ్, ప్లే ఇట్ అండ్ ఎండ్ ఇట్ అని స్వామి చెప్తారు. రీచ్ ద గోల్, కానీ దీనికి స్టార్ట్ ఎర్లీ అని స్వామి చెప్తారు. మనకి
దివ్యత్వమైనటువంటి ఆనందము ఒక్కటి మాత్రమే. ఏకం సత్తా బహుధా వదంతి, ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక విధములుగా కూడా దర్శిస్తూ వస్తున్నారు. అన్ని యుగముల కంటే కూడా ఈ కలియుగం అనేటువంటిది మహాపవిత్రమైన స్థితి. నాస్తి నాస్తి మహాభాగ కలికాల సమం యుగం, స్మరణా చింతనాదేవ ప్రాప్నోతి పరమాం గతికి. ఈ పరమగతిని పొందడానికి కలియుగము మహా సులభమైన మార్గం. కృతయుగ త్రేతాయుగ ద్వాపరయుగములందు దైవత్వమైనటువంటి దానిని గుర్తించుకోవటం చాలా కష్టమైన విషయం. గుర్తించుకున్నటువంటి వ్యక్తులు కూడాను ఆ అవతారం యొక్క స్వరూపం చేత సన్నిహిత సంబంధాన్ని అనుభవించుకోలేకపోయారు. నిజముగా ఈ కలియుగమునందు మీరెంత ధన్యులు. నిరంతరము కూడాను నిత్య సత్యమైన యొక్క ఆనంద స్వరూపంతో మీరు ఆడుకుంటూ పాడుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఇది కేవలము పాంచభౌతికమైన యొక్క శరీరం కాదు. కేవలం ఈ శరీరము పుట్టి ఉండవచ్చును, కానీ నేను పుట్టలేదు. శరీరమునకు 54 సంవత్సరం అని చెప్తున్నారే, కాని నాకు వయసు లేదు. చావు పుట్టుకలేనట్టి శాశ్వతుడు, ఆది మధ్యాంతరహితుడు అనాది వాడు. నేను తావక పుట్టక చంపబడక, తావక పుట్టక చంపబడక సర్వదా ఆత్మరూపుడ ఇందు సాయి ఎప్పుడు. ఏ విధమైనటువంటి యొక్క విరుద్ధ భావములు ఒకవైపున పర్వతముల వలె పెరుగుతుండగా మరొక వైపున దీని అభివృద్ధి భావములు మరింత హిమాలయముల వలె పెరుగుతూ ఉంటున్నాయి. అయితే ఈ పెరుగుటకు గాని ఈ తరుగుటకు గాని నేను ఏమాత్రము చెల్లించడం లేదు.
తర్వాతండి చిన్నగా మనకి ఒక హెచ్చరిక చేశారు స్వామి. కనబడే జగత్తును మనం నమ్మేసి అది చెప్తున్న విషయాలు నిజమనుకుని, సత్యమనుకుని, సాయితత్వాన్ని, ఈ వచ్చిన అవకాశాన్ని మనం పాడు చేసుకోకూడదు అని చెప్తున్నారండి. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మన సాధన అన్న ఒక ఈ ప్రస్థానంలో అందరము విశ్వాస అవిశ్వాసాల మధ్య అటు ఇటుగా ఉంటున్నామండి. అంటే ఒకప్పుడు విశ్వాసం ఉన్నట్టుంటుంది, ఒకప్పుడు విశ్వాసం ఉండనట్టుంటుంది. ఇది సాయితో సంబంధం ఏమీ లేదు, అది భగవతత్వాంతో సంబంధం ఏమీ లేదు. మన లోకం, మన మనస్సు యొక్క తత్వం మాత్రమే, దానివల్ల రిఫ్లెక్షన్ ఎట్లా అవుతోంది అని స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఈ డిస్కోర్స్ లో కూడా స్వామి చెప్పారు. కాబట్టి గమనించాల్సింది ఏమిటి అంటే, ఇక్కడ నేను సరిచేసుకోవాలి అంటే, నా విశ్వాసం సరిగ్గా ఉండాలి అంటే, నేను మొట్టమొదట ఈ బయట నుంచి వస్తున్న ఇన్పుట్ దుష్ప్రచారాలు, లేక వేరే వాళ్ళు మాట్లాడినవి అవి నిజం అనుకుని మనం నమ్మడం, సాయి గురించి ఏమన్నా మాట్లాడినా,
లేక భగతత్వాన్ని గురించి మాట్లాడినా లేక నా గురించి మాట్లాడినా కూడా ఇవి నిజము అని నమ్మేసుకోవడం. అలాగే నా మనస్సు నాకు చెప్పుకునే విషయాలు కూడా నమ్మకూడదండి. ఇది నేను చాలా గొప్పవాణ్ణి, నేను ఈ విషయం చేయగలిగాను, నేను ఇట్లా మాట్లాడగలుగుతున్నాను, పాడగలుగుతున్నాను, నేను విధంగా ఆడగలుగుతున్నాను, నేను ఇంత గొప్ప ర్యాంకులు సంపాదించాను, నేను ఇంత గొప్ప ఉద్యోగాలు సంపాదించాను, ఇంత సంపాదిస్తున్నాను, ఇంత అందగాణ్ణి, ఇంత అందగత్తేను, ఇటువంటి ఏ భావాలు చెప్తూ ఉంటుందో, ఏ ఆలోచనలు ఇస్తూ ఉంటుందో మనసు, వీటిని నమ్మకూడదండి. ఇదంతా నిజం కాదు. ఎందుకంటే ఇదంతా ప్రాపంచికము, ప్రాకృతం గురించి మాత్రమే మాట్లాడుతోంది. ఇది నిజం కాదు, కనబడేది మాట్లాడుతోంది, వెనకాల ఉన్న తత్వాన్ని పట్టుకోవట్లేదు. ఈ కనబడే విషయాన్ని మనం నమ్మామా? ఇది ఎప్పటి వరకైనా కూడా ఒకళ్లతో ఇంకోళ్లకు కంపేర్ చేయడము, దీనికన్నా అది మంచిదని, దానికన్నా ఇది మంచిది, నేను మిగతా వాళ్ళకన్నా మంచివాడిని, ఇటువంటి స్వాభిమానము, దురహంకారము లాంటి ఆ అర్షడ్ వర్గాల్లోకి మనల్ని లాగేస్తుంది ఉంటుంది. కాబట్టి స్వామి చెప్తున్న మాట ఏంటంటే, మొట్టమొదట మీరు ఈ ప్రమాణాల ద్వారా, ఈ ఎంక్వైరీ ద్వారా ఎప్పుడైతే భగవతత్వం తెలుసుకున్నారో, అది ఉంది, భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకున్నారో, దాన్ని ఆశ్రయించడం మీరు మొదలుపెట్టారో, అప్పుడు ఈ చంచలమైన చిత్తము అంటే కదిలిపోయే వాహనం ఈ రోడ్డు పైన, దాన్ని కొంత దాని మీద ధ్యాస మీరు తగ్గించేసి, అది చెప్పేది నిజమని మీరు నిజమని అనుకోకుండా, ఆ కింద స్థిరంగా ఉన్న రోడ్డుని పట్టుకోండి, ఆ వెనకాల స్థిరంగా ఉన్న స్క్రీన్ని పట్టుకోండి అని స్వామి చెప్తూ మనకి, ఆ పట్టుకునే దీంట్లో మళ్లీ మళ్లీ అవిశ్వాసం వల్ల ఈ చిత్తం చెప్పే దాంట్లో అసలు వదిలేసి అక్కడి నుంచి సినిమా హాల్ నుంచి లేచి వెళ్లిపోకండి మీరు. ఆ ఎందుకంటే మీకు అక్కడ ఉండి ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు మాత్రమే మీకు అది తెలిసే ఛాన్సెస్ ఉంటాయి, ఆ వెనకాల ఉన్న పట్టుకునే తత్వాన్ని. అంటే ఆ విధంగా భగవతత్వం అనేసరికి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి దీన్ని తప్పించుకుని వెళ్లేదంటూ ఏం లేదనుకోండి. కాకపోతే ఒక భ్రమ మనస్సుకి ఏమిటంటే, ఈ భ్రమ ఒకప్పుడు నేను అస్థికత్వంలో సాధనలో ఉండేవాడిని ఇప్పుడు లేను అని, ఇది ఒక భ్రమ, ఇది కూడా ఒక భ్రమ. కానీ ఆ భ్రమ వల్ల ఏమవుతుందంటే, మనం మన్ని మనం ఎంత దూరం చేసుకుంటామో దైవ భావం నుంచి, అంత దూరంగా భగవంతుడు ఉన్నట్టు మనకు అనిపిస్తాడు, అంత భగవంతుడు మన జీవితంలో లేనట్టు కనబడతాడు. అంటే లేకుండా పోలేదండి, ఉన్నతత్వం ఉంది, అంటే సినిమా స్క్రీన్ ఉంది, కానీ ఆ సినిమాలో జరిగే విషయాల్లో నేను ఎంత నిమగ్నం అయిపోయానంటే, అక్కడికి నేను ఏదో నేను నాస్తికుండని, లేకపోతే నేను స్వామంటే ఇంకా నాకు ఇష్టం లేదని, ఇటువంటి భావాలేవో కొంతమంది పెంచుకోవచ్చు అవిశ్వాసంతో. పెంచుకుని ఏమవుతుందంటే, అదే ఈ భావాలు రావడానికి కూడా బేసిస్ ఆ స్క్రీనే, ఆ భగవంతుడే, ఆయన తత్వం వల్లే ఇది తెలుస్తోంది, ఈ పాయింట్ కూడా వస్తోంది. కానీ ఇది సఫరింగ్ క్రియేట్ చేసేది, ఇది సఫరింగ్ ఇచ్చే భావాలు, భక్తులకి సఫరింగ్ ఇచ్చే భావాలు ఇవెందుకు అవసరమే ఉందండి? నిత్యానందం స్వామి ఉన్నప్పుడు స్వామి ఆనందము, స్వామిని తలుచుకుంటూ, స్వామి మహిమలు చెప్పుకుంటూ, స్వామి ప్రేమ తలుచుకుంటూ ఆనందంగా ఉండొచ్చు. కాబట్టి ప్రేమ నింపుకోమని స్వామి అక్కడ మనకి చెప్తారు. ఇప్పుడు కూడా ఒక చివరికి స్వామి చెప్తున్న మాట చూడండి, ఎంత చక్కగా ఉందో. స్వామి, త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం చ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం అన్నారు. ఒక బిల్వము, దానికి ఒక బిల్వం చూసుకుంటే మూడు దళాలు ఉన్నాయి కదండి, దానికి మూడు ఆకులున్నాయి, ఆ దళాలకు మూడు ఆకులున్నాయి, ఆ మూడు ఆకులు ఒకటి మధ్యలో ఉంది, ఒకటి ఈ ఎడమవైపు, ఒకటి కుడివైపుకి వాళ్తున్నట్టు ఉంటుంది, కింద అన్ని కలిపి అటాచ్డ్ గా ఒక స్టెమ్కున్నాయి. ఆ స్టెమ్కి అటాచ్డ్ ఏదైందే ఉంది, ఆ భగవతత్వం అండి, ఆ స్టెమ్మే భగవతత్వం స్వామి చెప్తారు. ఈ ఒకవైపు లెఫ్ట్ సైడ్ ఉన్న ఒక ఆకేమో శరీరం అన్నారు స్వామి, ఈ రైట్ సైడ్ ఉన్న ఆకేమో దాన్ని స్వామి నీ మనస్సు ఆలోచన అన్నారు, ఈ మధ్యలో ఉన్న ఆకు మన హృదయము. కాబట్టి మనం బిల్వార్చన చేస్తున్నప్పుడు, ఇది భగవంతుడికి అర్పణ చేస్తున్నప్పుడు, ఈ బిల్వం త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివ అర్పణం అని అందులో అన్ని ఇంట్లో త్రీ 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 త్రిపుటి వస్తుందండి. అయితే నిజమైన త్రిపుటి అంటే ఏమంటున్నారంటే స్వామి, ఈ బాడీ అంటే శరీరము, ఈ మనస్సు, ఆ బుద్ధి చిత్తము లేక హార్ట్ హృదయము, మూడు కలిపి హృదయము అనే బిల్వము, అదే బుద్ధి అనుకుందామండి ఇక్కడ, ఈ మూడు కలిపితే హృదయము అనే బిల్వము, హృదయం అనే బిల్వంలో మూడు ఏకం చేసి, అంటే శరీరము, బుద్ధి, మనస్సు, ఈ మూడు ఏకం చేసేసి దాన్ని ఇంటిగ్రిటీ అనమాట, ఇంటిగ్రిటీ అని స్వామి దీన్ని అంటారు, యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్, వాటిని ఇంటిగ్రేట్ చేసి మనం భగవంతుడికి అర్పించడము. అంటే దీని అర్థం ఏమిటండి, మనం నిత్య జీవితంలో చేసే ప్రతి పని, ప్రతి పని, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఈ రికార్డింగ్ చేస్తున్నాను, లేక రేపు డ్రైవింగ్ చేస్తూ ఉంటాను, ఇంకోటి ఇంకోటి పనులు చేస్తూ ఉండొచ్చు మీరు, ఈ పని చేస్తున్నప్పుడు చేసే పనిలో మన శరీరము నిమగ్నమై ఉంది, అది సేవగా చేయమంటున్నారు స్వామి, కంప్లీట్ గా సేవలాగా చేయండి, శరీరాన్ని కంప్లీట్ గా ఇవ్వండి, మనస్సు ఆలోచన దానిపైన పెట్టి చేయండి, నిమగ్నమై చేయండి. తర్వాత చిత్తము, బుద్ధి, అంటే ఇందులో ఏది చెయ్యవచ్చు ఏది చెయ్యరాందనే అనే విచక్షణ కూడా చేసి, ఆ విచక్షణ కూడా ఉపయోగించి చేయండి. ఈ మూడు ఏకంగా కలిపి చేసి 100% భగవతార్పితంగా చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఆ చిత్తము భగవతార్పితం చేయాలండి, భగవతార్పితంగా చేస్తున్నప్పుడు ప్రతి కర్మ కూడా, దేని స్వామి అంటారు, వర్క్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వర్షిప్ అంటారు స్వామి, ఆ విధంగా అది దైవార్పితం అవుతుంది. కాబట్టి అంతకన్నా గొప్ప అర్పణ లేదు. ఆ విధంగా చూసుకుంటే అండి, ఈ జీవితంలో ఉన్న అన్ని నిమిషాలు, అన్ని అంశాలు, అన్ని గడియలు అన్నిటినీ కూడా మనము ఒక్కొక్క తెడ్డలంలాగా తీసుకుని, బిల్వల్ రళంలాగా తీసుకుని దాన్ని అర్పిస్తున్నప్పుడు అందులో ఎన్నిట్లో ఈ మూడు కలుస్తాయో ఆ కలిసే విధానం మనకి స్వామి అనుగ్రహిస్తారు. భగవంతుడి కృప, భక్తుడి ప్రార్థన అంటే ఇంతే కదండి. మనం నేను చేసే ప్రతి పని కూడా స్వామి యొక్క బిల్వదళంలాగా మీకు అర్పించాలని అనుకుంటున్నాను, కాబట్టి మీరు దీన్ని స్వీకరించండి అని మనస్ఫూర్తిగా మనము ఈ మూడు కూడా కలిపేసి అర్పించినప్పుడు స్వామి దాన్ని తీసుకునేది, ఇదే సమర్పణ మనం చేయగలిగింది, అది ఆయన తీసుకుంటారు. ఎందుకంటే మూడు కలిపినప్పుడు ఆయనకి మనకి భేదం ఉండట్లేదండి. మూడు కలిపినప్పుడు ఆయనే మనము అంటే మనం అనేది లేదు అక్కడ. ఆయన మన ద్వారా ఒక పని చేయిస్తున్నారు ఈ ప్రపంచంలో. కాబట్టి మనం ఒక చక్కని ఇన్స్ట్రుమెంట్ లాగా, ఉపకరణంలాగా మనం తయారవుతాం. కాబట్టి ఉపకరణం అవడమే సాయుధ్యమంలో మన ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి ఆ ఉద్దేశాన్ని మళ్లీ మనం బలపరుచుకుంటూ ఈ 54వ జన్మదినం రోజు స్వామి ఇచ్చిన ఈ డిస్కోర్స్ ఎంత గొప్ప సహాయం మనకు చేస్తుందో గమనించండి. దీనిలో మళ్లీ ఒకసారి ఇది ఒకసారి మాట్లాడుకుంటే మనకు అర్థమయ్యేదని కాదు, ఏదో మృత భక్తిలాగా మనం దీని గురించి మాట్లాడుతున్నాము, స్వామికి అర్పించాలి, మన స్వామికి స్వామి ఎదుర్కొన్న చేతులు కట్టుకుని మనకి తెలిసిందేదో చెప్పినట్టు మనం అనుకుంటున్నాం. కానివ్వండి, ఎంత లోతైన అర్థాలు దీంట్లో మనకి తోస్తూ ఉంటాయో అది స్వామి ఇస్తారు. ఎన్నిసార్లు అయినా వినదగ్గ డిస్కోర్స్ ఇది. మళ్లీ మళ్లీ అందరూ ఒకసారి వినాలని ప్రార్థిస్తూ ఈ అవకాశం కల్పించిన స్వామికి శతదా సహస్రదా వందనాలు అర్పిస్తూ కూడా మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. సాయిరామ్.
శివకుమార్ గారు, శ్రోతలందరి తరఫున మీకు మా ధన్యవాదాలు. శ్రోతలందరూ వింటూ ఆనందిస్తున్నారు కదూ. పట్టినదేదో పట్టనే పట్టితివి, పట్టు నెగ్గడిదాకా అట్లయుండు అని స్వామి చెప్పినట్లుగా అరుదైన ఈ మానవ జన్మ పొందిన ప్రతి ఒక్కరం, సాయి భగవానుని అనుగ్రహానికి పాత్రులం అయిన వారందరం కూడా ఇక్కడే ఇప్పుడే అన్నట్లు ఈ జన్మలోనే ఆ దివ్యత్వాన్ని గుర్తించి ధరించాలని, ఆ విధంగా స్వామి మనలను ఆశీర్వదించాలని స్వామి పాదాల చింత ప్రార్థిస్తూ సాయిప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర, హరిహి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:15. మరికొద్దిసేపట్లో మీరు సాయి కులవన్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయ్యుండండి. జై సాయిరామ్.